मैंने उनको गायत्री मंत्र देंगे।
तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
చెప్తున్నటువంటి విషయాలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం చేస్తున్నటువంటి ఈ మాటలు ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు జరగలేదు. ఆధ్యాత్మికత ఒక చేరు అలా వెళ్తూ ఉంటుంది, సైంటిస్టులు ఒక దారిలో వెళ్తూ ఉన్నారు. ఈ విషయం మీకందరికీ తెలుసు కదా, సైంటిస్టులకి ఒక విషయం తెలుసు, స్పిరిచువలిజంకి ఒకలాగా తెలుసు. వాళ్ళు గోళ వాళ్ళు చేస్తున్నారు, సైంటిస్ట్ పని వాళ్ళు చేస్తున్నారు. మొట్టమొదటిసారి పృథ్వీ గ్రహలో సైంటిఫిక్ స్పిరిచువలిజం డెవలప్ అయింది. ఇద్దరు కలుస్తారు ఇప్పుడు. దాన్నే ఐన్స్టీన్ ఓ విచిత్రమైనటువంటి ఉదాహరణ చెప్తూ ఉండేవాడు. యాటమ్ బాంబ్ వాళ్ళందరూ కలిసి తయారు చేశారు. ఆగస్టులో సెకండ్ వరల్డ్ వార్లో యాటమ్ బాంబ్ పడింది. పడగానే మొట్టమొదట ఐన్స్టీన్ అన్న మాట ఏంటంటే, మేము పన్న పని చేశాము, వీఆర్ సిన్. దాని తర్వాత ఆయన మళ్లీ సైంటిస్ట్ గురించి చెప్పలేదు. చాలా తప్పు పని చేశాం మేము, ఇది కాదు చేయవలసింది, యాటమ్ బాంబు చంపేటానిగా. తెలుసు కదా, అప్పుడు తిరిగిన యాటమ్తో ఎంతమంది జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఇప్పటికీ జరుగుతుంది. అప్పుడు సర్వస్థనిర్మాణ వ్యవస్థ పడేసరి ఇంకా ఆ జెనెటిక్ ప్రాబ్లం ఇంకా జరుగుతుంది. మీకు తెలియని విషయం ఒకటి, వరల్డ్ వార్లు జరుగుతున్నప్పుడు, యాటమ్ బాంబు తయారు చేస్తున్నప్పుడు ప్రతిరోజు మిలిటరీలు అందరూ అంత జాగ్రత్తగా, మిలిటరీ వాళ్ళు జాగ్రత్తగా ఉన్నా, ముగ్గురు ఉండేవారు, మిగతా ఇద్దరు పేర్లు నాకు గుర్తు రావటం లేదు, ఐన్స్టీన్ ఇంకో ఇద్దరు సైంటిస్టులు గొప్పవాళ్ళు సైంటిస్ట్గా వస్తుపడుతున్నారు. హిట్లర్ కంటే ముందు కొట్టేయాలని, ఎవరు ముందు కొట్టుంటే వాడు ముందు కొట్టేసుంటే మనం పోయి ఉండేవాళ్ళం. అప్పుడు ప్రతిరోజు రాత్రి ఒక చీట్ వస్తూ ఉండేది, చేయకండి ఇది మంచిది కాదు. మిలిటరీ అందులో వార్ లెవెల్లో ఉన్నటువంటి సీక్రెట్ అయినా ప్రతిరోజు వస్తూ ఉండేది వాళ్ళకి. అయినా వీళ్ళు సైంటిస్ట్ యాటమ్ బాంబ్ తయారు చేశారు. తయారు చేశాక మొట్ట మాట అన్నది ఏంటి అంటే, బాంబ్ పడిపోయిన తర్వాత ఐన్స్టీన్ ఇట్ ఈజ్ ఏ సన్, తప్పు జరిగింది. అక్కడ నుంచి స్పిరిచువల్ సైంటిస్ట్ సైన్స్ వాళ్ళకి ఆధ్యాత్మికతను సైంటిఫిక్ గా నేర్చుకోవటం అనేది నేర్చుకోవటం లేదు వాళ్ళు అని నేర్పుతో మొదలు తయారు చేశారు వాళ్ళు. అంటే ఇప్పుడు మీరు వింటున్నది ఓన్లీ స్పిరిచువలిజం కాదు, సైంటిఫిక్ స్పిరిచువలిజం. అంచేత ఎక్కడా లేదు ప్రపంచంలో, ఇదివరకు ఎప్పుడో ఉంది అని కూడా అనుకోకండి. ఇట్ ఈజ్ కంప్లీట్లీ న్యూ వే. ఏంటి అక్కడ ఉండేటటువంటి ముట్టదేటువంటి విషయం ఏంటి అంటే, ఈ మొత్తం ప్రపంచంలో మనిషి లాంటి శరీరం ఉన్నటువంటి వాడు ఎక్కడా కనిపించలేదు. అందరికీ తెలుసు సైంటిస్టులకి, అలా ఎక్కడికో ఎక్కడెక్కడికో మనుషులు లేరు. అక్కడ పృథ్వీ గ్రహంలోనే మనుషులు ఉన్నారు, కానీ మనుషులు కూడా జంతువుల దగ్గరే ఉండగలిగారు తప్ప సైంటిస్టులుగా అవ్వలేకపోతున్నారు. ఎక్కడ తమ్మతుంది, యాటమ్ అంటూ మీకు అర్థమవుతోంది తప్ప యాటమ్ అంతా తెలుసు మీకు. ఇంతవరకు సైంటిస్టులో వాళ్ళకు ఉండేటటువంటి ఆ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపం, దాంతో ఎలిమెంట్స్, ముందులో సైంట్ పూర్తిగా ఈ వర్డ్స్ వాడుతున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎలిమెంటు యాటమ్ అని చెప్తే అర్థమవుతుందా మీకు? చేతులు అందరూ ఎత్తండి, తెలిసిన వాళ్ళు. ఎలిమెంటు అది తెలుసు కదా, ఓకే, ఇంకేత నాకు పెద్ద ప్రాబ్లం లేదు. ఎలిమెంట్స్ 92 కంటే ఎక్కువ లేదు అని నిర్ణయించుకున్నారు. దాని తర్వాత వచ్చేదంతా ఏంటి, రేడియో యాక్టివిటీ. ఎనర్జీ వస్తుంది, ఇట్ గోస్ బ్యాక్ టు లెడ్ ఆర్ అదర్ ఎలిమెంట్, కిందకి దిగుతూ వస్తుంది. ఎక్కడ? ఎంటైర్ వరల్డ్. ఈ మొత్తము ప్రపంచంలో మనుష్యులాంటి వాడు ఎక్కడా లేడు, ఎక్కడా లేడు. సూర్యుడికి, మన పృథ్వీ గ్రహానికి ఉన్న డిస్టెన్స్ ఎలా ఉందంటే హ్యూమన్ మ్యాన్ పుట్టగలిగాడు, ఇంకెక్కడ పుట్టలేడు. ఇంతవరకు వాళ్ళకి తెలిసినటువంటి స్పెక్ట్రోస్కోపు, టెలిస్కోపు అంతా చేసి కనిపించి చూస్తున్నారు. అసలు చిన్న చిన్న కీటకాలు ఏవో కనిపిస్తాయి తప్ప మనిషి అక్కడ దొరకలే. మరి ఎందుకు పృథ్వీ మీద మనుషులున్నారు? అది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మనుష్యులకి ఉన్నది మొత్తం సృష్టిలో ఈనటి వరకు సైన్స్ చదివిన వాళ్ళకి తెలిసిన విషయం ఒకటి ఏంటి అంటే, యాటమ్స్ వాటి రూప వాళ్ళ వాళ్ళ ప్రాక్టికల్స్ ఎలా పనిచేస్తాయో పనిచేస్తూనే ఉన్నాయి. కానీ ఈ యాటము, ఇంకొక యాటము, వాటన్నిటినీ కలిపి ఇంకా మేము కొత్త కొత్త పదార్థాలు చేయగలము అనేది ఒక పృథ్వీలోనే ఉన్నది. ఇది క్లియర్ గా అర్థమైంది కదా మీకు సైంటిఫిక్గా. ఓన్లీ ఏ హ్యూమన్, ఒక మనిషి మాత్రమే ఈ ఎలిమెంట్స్ ని ఉపయోగించి వాడికి కావలసినటువంటి కాంపౌండ్స్ చేసుకోగలడు. ఇంకెక్కడా కూడా నేచర్ లో ఉన్నాయి ఐటమ్స్ లేవని ఎవరు అంటున్నారు, అక్కడ జరిగేవంతా జరుగుతున్నాయి. కానీ వాటిని అర్థమయ్యేటట్టు మనుషులు చేస్తున్నట్టు ఇంకోళ్ళు చేయలేరు. ద సైన్స్ ఆఫ్ సైంటిస్ట్స్ ఇంకెక్కడా లేవు. వైజ్ఞానము ఒక్కటే మనిషి చేయగలడు. ఇంతవరకు క్లియర్ గా అర్థమైంది కదా. ఒక పృథ్వీ గురించి కాదు, ఎక్కడ ఇంతవరకు ఇంతవరకు వెతికి వెతికి అవస్థ పడుతున్నారు, ఎక్కడా లేదు. దేవతలు ఉండొచ్చు, వాళ్ళకున్నటువంటి రూల్స్ వాళ్ళవి. వాయువు అంటాం, దాని వెనకతలు ఒక ఎనర్జీ ఉంటుంది, దాన్ని వాయు దేవత అంటాం. ఇంకా వాడి ఇష్టం. కానీ నియమాలు ఏంటో వాడి నియమాలు అవే. వాయుదేవత ఇంకోలోగ చేయలేడు. అగ్ని, అగ్ని మళ్ళీ చేయగలదు. పెద్ద చేయగలదు, చిన్న చేయగలదు, అది వేరే విషయం. దేవతలని ఏదైతే మనం ఇదివరకు వేదలో చదువుతూ ఉన్నామో అవంతా కూడా ప్రాకృతిక్ ఎలిమెంట్స్, అవన్నీ ప్రకృతులు. కానీ పృథ్వీ శరీరము కలిగినటువంటి ఋషులు ఏం చేయగలిగారు అంటే, వాయువులు పట్టుకుంటున్నారు కానీ వాయు వెనకాతలు ఉన్నటువంటి ఎనర్జీ ఏమిటి, దాన్ని వాయుదేవత అని పట్టుకోగలిగారు. ఎలా? ఇన్ని ఎలిమెంట్స్ చూస్తున్నాం మనం, ఇంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచం అంటే నా ఉద్దేశం అర్థమైంది కదా. ఇంతవరకు ఇంతవరకు ఏం పట్టలేదు వాళ్ళు. కానీ మనం ఏం చేయగలుగుతున్నాం, ఇక్కడ ఎన్నో పనులు చేయగలుగుతున్నాం. రోజుకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో 10,000 న్యూ కాంపౌండ్స్ వెలుగుతూ ఉంటాయి అని చెప్తారు. కాంపౌండ్స్ దేంతో తయారు చేస్తాయి? ఈ మూడు కాంపౌండ్స్తో, ఎక్కువగా హైడ్రోజన్, కార్బన్, ఆక్సిజన్. ఇంకా మిగతా కాంపౌండ్స్ అన్నీ అవసరం చెప్తుంటే ఏం కావాలి, చిన్న చిన్న వాడుతున్నాయి తప్ప. బేసిక్ ఏంటి అంటే ఈ నాలుగే, హైడ్రోజన్, కార్బన్, ఆక్సిజన్. ఇంతవరకు మనకి చాలా స్పష్టంగా అర్థమైంది కదా. కానీ ఆ మూడింటిని పలుచుకుని, కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ ని తెలుసుకుని ఎన్ని కాంపౌండ్స్ తయారు చేస్తున్నారు మీరు? ప్రతిరోజు ఒక రోజు గెలిపోగానే 10,000 కాంపౌండ్స్ తయారవుతున్నాయి ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళు. తెలుసు ఆ సంగతి మీకు? తెలియదు మీకు, అది జరుగుతోంది. వాళ్ళు పనికి వస్తే ఉపయోగించుకుంటున్నా, లేకపోతే మార్చేసుకుంటున్నా, అది వేరే విషయం. ఇంత అభిన్న శక్తి ఉన్నటువంటి మనిషి ఎంత దూరానికి వెళ్ళగలడు? 10^23 పైకి వెళ్ళగలరు. తర్వాత నేను క్లాస్ అయిపోయాక చూదిందా, కిందకి వెళ్ళదలుచుకుంటే ఆటమ్ గురించి మళ్ళా 10^-23 వెళ్ళగలరు మీరు. ఇప్పుడు సైంటిస్ట్ తెలుసున్నటువంటి ఈ వ్యక్తులు పృథ్వీలో ఉన్నటువంటి అనేక లక్షలాది జీవితాలు, 84 లక్షల అని తెలుసు అందరికీ. అందులో మనిషి ఒకడు, అది తెలుసా మీకు అందరికీ? అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా ఏం చెప్తున్నాను? పృథ్వీ మీదే 84 లక్షల ప్రాణులున్నాయి. మానులు అంటే నా ఉద్దేశం ఏంటి, వాళ్ళ మొత్తం అందరూ ప్రాణం కలిసి నేను చెప్తానే, ఒక ప్రాణం ఉంటే వాడి జెనటీ ఎంత ఉందో దేవుడికి తెలియాలి, బిలియన్స్ ఆఫ్ బిలియన్స్. అర్థమైనా నేను చెప్పింది? 84 లక్షల ప్రాణులు ఉన్నాయంటే వాడు ఒక్కడే ఉన్నాడని కాదు, 1 లక్ష ప్రాణి ఉన్నాడు అంటే దేవుడికి తెలియాలి వాడికి, బిలియన్స్ బట్టి ఎన్ని ఉన్నాయో మనకి తెలియదు మాకు. ఇలా తెలుస్తున్నటువంటి ఈ దాంట్లో, ఈ ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్లో మనం ఎక్కడున్నాం అంటే ఇక్కడెక్కడో ఉన్నాం. ప్రిటీ వన్ మ్యాన్, ఒక వ్యక్తి, వీళ్ళు మనుషుల్లాగా జీవిస్తున్నారు. కానీ మిగతా వాళ్ళు ఎంతమంది తింటున్నారు ఇక్కడ? వాళ్ళందరూ జీవిస్తున్నారు కదా, అర్థమైందా చెప్పింది? కానీ మనము ఎప్పుడైనా వీటి గురించి ఆలోచించామా? ఈ ఫిషెస్ గురించి కానీ తినటానికి వెళ్తున్నాం, తినండి కాదని నేను అంటలే, వాళ్ళకి ఒక పని ఉంది కాదని అవడు తప్పంటలే. కానీ అసలు వాళ్ళు ఎందుకు పుట్టాడు పృథ్వీ మీద? మన్ని చంపటానికి పుట్టి ఉంటారా వాళ్ళు? అది అర్థమవుతే చాలు నా భాష. తినద్దు అని నేను అంటలే, హృదయంలో మనం ఏది తినాలో తినటానికి లేకపోతే ఏదో తినాల్సిందే, అది వేరే విషయం. కానీ ఎక్కడైతే కేవలము వీళ్ళు, వీళ్ళందరూ ఎంతమంది లక్షలాది జీవితులు, వీటి గురించి మనం ఎప్పుడైనా పట్టించుకుందామా? వీళ్ళందరూ మన పృథ్వీలో ఉన్నవాళ్లే. ఈ కింద ఇంత కిందకి చెప్తే ఈ కిందనే చెప్తున్నాను నేను, ఈ యాస్ట్రల్ కూడా అండ్ ఉన్నారు. ఇది అర్థమైందా నేను చెప్పిన పాయింట్? పెర్మిటి మావి అలా వెళ్తున్నాడు, మరి వీళ్ళందరూ, వీళ్ళందరూ ఎటు వెళ్తున్నారు? వాళ్ళ గ్రూప్ చూడండి, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళందరూ ఇటే వెళ్తున్నారు, హైయర్ లెటల్కే వెళ్తున్నారు. అది అర్థమైందా ఎవల్యూషన్లో మీకు అందరికీ? చెప్పిన విషయం అర్థమైంది కదా. మరి వీళ్ళందరికీ పృథ్వీగా మనం ఏం చెప్తున్నాం? సైంటిఫిక్గా సైన్స్ తెలుసుకున్న వాళ్ళు మీరే, సైంటిస్టులే, మనుష్యులు మాత్రమే. కానీ తెలుస్తున్నారు సైంటిస్టులు, జువాలజీ ఉంది కదా, సైంటిస్టే కదా, బాటనీ ఉంది కదా, సైంటిస్టులే కదా. ఇప్పుడు మెల్లిమెల్లిగా బయోకెమిస్ట్రీ డెవలప్ అయింది. లైఫ్ ఆఫ్ లివింగ్ అసలు మనకి ఇంతవరకు తెలియదు. హౌ టు లివ్ బయోకెమిస్ట్రీ అని అనుస్తున్నారు మీరు, కానీ ఆ పుట్టడం ఏంటని, ఎలా పుట్టే మనం? తల్లి తండ్రి నిన్ను పుట్టించారు, పుట్టావు, పుట్టాకేం చేస్తున్నావు? పుట్టావు చచ్చావు, పుండేవు చచ్చావు. ఈ మధ్యలో తల్లి తండ్రి దగ్గర నుంచి నువ్వు అలిగేవు, ఎదిగేవు, నీ విషయాలు ఏదో నేర్చుకుంటున్నావు చిన్నాక. వీళ్ళందరి గురించి మనం ఎప్పుడైనా, వీటి గురించి ఎప్పుడైనా సహాయం చేయడానికి ప్రయత్నం చేశావా? అర్థమైందో ప్రశ్న ఏంటో. సైంటిస్టులు వాళ్ల గోళంతో వాళ్ళు చేస్తున్నారు, డౌట్ లేదు. ఇప్పుడు బయాలజీ వాళ్ళు ఎంత నేర్చుకున్నారో జీవజాల గురించి, బర్న్స్ గురించి, బాటనీ వాళ్ళు వృక్ష నిమము అవంతా నేర్చుకుంటూ వస్తున్నారు. సరే ఓకే, కానీ నువ్వు చూసేది ఏ దృష్టితో చేస్తున్నావు? నాకేది ఉపయోగం? ఓకే, అంతవరకు ఓకే, అంతేనా? లేక ఈ లైఫ్ అంతా ఉందా? ఇంతవరకు మీకు అర్థమైంది కదా. ఈ పేర్లన్నీ నేను డిసైడ్ చేయటం నేను, కానీ 83,99,999 ప్రాణులు ఉన్నాయి, అందులో మనిషి ఒక్క వ్యక్తి. తేడా అర్థమైంది కదా. అంటే 1:2 వాళ్లతో కనుక పోలిస్తే రేషియో ఎంత అయింది? ఇప్పుడు ఉన్నటువంటి ప్రాణులలో 1:83,999 అంటే మనం ఉండటం లేకపోవటం ఉన్నా లేకపోయినా మిగతా వాళ్ళకి మీరు ఉండటం వల్ల వాళ్ళకి ఏవైనా పనియోగమా? అది అర్థమైందా? ఈ విషయం అర్థమైంది కదా. 83,09,999 మంది ఉన్నారు స్పీసీస్. అందులో హ్యూమన్ స్పీసీస్ ఎంత వేసుకో, 1:83. మీరు 84 లాక్స్ అనేయండి, ఆ ఒకటితో ఏంటి గోళ అవ్వండి, ఒకటి తగ్గించి అంటే 1:84 లాక్స్. అంచేత ఎప్పుడైనా ఈ మొత్తం సృష్టిని తయారు చేసినటువంటి పృథ్వీలో మనిషిని తయారు చేసిన వాడు అవసరము లేదనుకుంటే, ఇప్పుడు జరుగుతున్నాయి కదా మనుషుల పోయి ఎంతసేపు అది ఎట్టదలుచుకుంటే ఎంతసేపు పోతాం మనం. మీకు ఇంకా ఒక భయంకరమైనటువంటి సైంటిఫిక్ వాళ్ళు చెప్పిందే ఉంది, ఆ 7 చూపించు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంతవరకు చెప్పింది అర్థమైంది కదా, పృథ్వీ గ్రహంలో 80,00,000 మంది ఈస్ట్ అనే తగ్గ పెద్ద సంఖ్య కాదు, 80,00,000 మంది ఒకవైపు ఉన్నాడు మనిషి, ఒకవైపు ఉన్నాడు. కానీ ఈ మనిషి ఈ 84 అంటే ఒకటి తగ్గించి చెప్పానని గుర్తుంచుకోండి, మళ్ళీ మళ్ళీ తప్పనకండి, సైన్స్ కరెక్ట్గా ఉండాలి. అంటే అది ప్రతిసారి నేను 83,99,000 అని అంతా లెక్కకుండా 84 అని చెప్పేస్తున్నా. మన ఊతికి ఎందుకు ఆ ప్రమాదం? మనకి అర్థమవుతోందా? పృథ్వీ గ్రహం మీద ఏ కారణంతో అవుతే ఎవరవుతే ఇదంతా, ఇలాంటి హ్యూమన్ బీయింగ్ ఎక్కడా లేడు, అది ఫ్యాక్టే, ఎక్కడా లేడు. ఏ ప్లానెట్లో వెతుక్కు, తల ప్రాణం తోక వచ్చి వాళ్ళు వెతికి వెతికి చస్తున్నారు, మనిషి ఎక్కడా లేడు. మనిషే కాదు, చాలా చోట్ల వృక్షాలు లేవు, జంతువులు లేవు. ఇదంతా ఖచ్చితంగా విషయమైనటువంటి నియమాల లిచ్చకు లగానే జరుగుతున్నాయి తప్ప, నియమం లేకుండా జీవించటంలే ఎక్కడా కూడా. సృష్టిలో మీరు చూడండి, ఎక్కడైనా సృష్టి ప్రకారం జరుగుతుందో లేదు చెప్పగలరా మీరు? అంత నియమ ప్రకారమే జరుగుతుంది. కానీ సైంటిస్టులు లేరు, ఆ సైన్స్ అని కంట్రీలో వాళ్తున్నారు. కానీ సైన్స్కి ఎప్పుడైతే సైంటిస్ట్ తెలిసిందో, కొత్త కొత్త పదార్థాలు తయారు చేయగలుగుతున్నాడు, హైబ్రిడ్ అని ఉపయోగించుకుంటున్నాడు. హైబ్రిడ్ అంటే అసలు సృష్టిలో లేవవి, మీరు తయారు చేస్తున్నారు. కానీ ఇలాంటి మనిషి పృథ్వీలో పుట్టినటువంటి ఆ మహావ్యక్తి, ఎక్కడా లేనటువంటి వేడు, అసలు వాడికి అర్థమవుతోందా నేను ఎందుకు పుట్టాను ఇక్కడ, నాకున్నటువంటి విశేషమైనటువంటి శక్తి ఏంటి? కరెక్ట్గా లేకపోతే 84 లక్షల్లో హ్యూమన్ స్పీస్ ఎందుకైనా లేకపోతే సృష్టిలో యూనివర్స్లో ఏదైనా మార్పు జరుగుతుందా? జాగ్రత్తగా ఆలోచించండి. ఏదో ఎర్త్ ప్లానెట్ వచ్చింది, మనుషులందరూ పోయారు. పృథ్వీ గ్రహం అప్పటి నుంచి ఉంటుంది కదా, అందులో మీకేం డౌట్ లేదు కదా. మనుషులు లేనప్పుడు ఉంది. మనం ఈ మధ్యకాలమే నిజంగా లెక్క చూసుకుంటే బిలియన్స్ అండ్ బిలియన్స్ బట్టి జరుగుతున్నటువంటి ఈ కృతిలో మనిషి పుట్టింది ఎంత అంటే ఒకరోజే అయింది వాడు పుట్టి. అంతకుముందు జరుగుతూనే అంటే పురోషణ అర్థమైంది కదా, మన జీతం అంతే ఒకరోజు. బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో మీరు పుట్టిన వాళ్ళు మహా అవుతే 8,000,000,000 కింద పుట్టారు మీరు, ఆ లెక్క ఎంత? కానీ సృష్టి వెళ్తూనే ఉంది కదా, ఆ డౌట్ మీకు అర్థమవటం లేదు కదా. మరి ఆ సృష్టిలో ఈ మనిషి రోల్ ఏంటి, వాడి రోల్ ఏంటి? ఏమననిపిస్తోంది? పృథ్వీ మీద ఉన్నటువంటి హ్యూమన్ బీయింగ్స్ కరెక్ట్గా గనక జీవించగలిగితే దేవతలతో పాటు, దేవతలు ఇవ్వలేనటువంటిది మీరు మాత్రమే ఇవ్వగలరు, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవతలకే కనుక అది తయారు చేయగలిగి ఉంటే నిన్ను అడగరు వాళ్ళు, ఆ విషయం అర్థం చేసుకోండి జాగ్రత్తగా. మరి నేను అది గ్రేట్ విషయం అని చెప్తున్నానో లేదో అర్థం అవటం లేదు. మీరు కావాలి వాళ్ళకి, ఈ సృష్టికి మనిషి కావాలి. కానీ ఇలాంటి మనిషి కాదు, చాలా ప్రమాదకరంగా ఉన్నాడు. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలో ఈ ప్రమాదం జరుగుతుంది. ఇవంతా మీకు తెలుసు, మయా క్యాలెండర్ ఉంది, సన్ స్టామ్స్ ఉన్నాయి, యాటమ్ స్మాషర్ ఉంది, అలాగే దైవిక గీత అది చెప్తుంది, సూపర్ వాల్కోన్స్ అన్ని జరగబోతున్నాయి, ద ఫిజిక్సిస్ట్ చెప్తున్నారు స్లిప్ స్లాప్ బ్యాంగ్ జరగబోతోంది, ఇదంతా డేట్ కూడా ఇస్తున్నారు వాళ్ళు. సైంటిస్టులు చెప్తున్నారు ఇది డేట్ ఇప్పించు, రాపిచ్చి చెప్తా, అది ఎప్పటికైపోతుందని చెప్తున్నారు, డిసెంబర్ 21, 2012 ఇవంతా అయిపోతుంది సైంటిస్ట్ చెప్తున్నారు. ఏమవుతుందో మనకి తెలియదు. ఎందుకు అలా అయింది? మనం ఎంతెంత విషయాలు తెలుసుకోవాలి, ఎప్పుడైనా ఆలోచన, ఎదర్ ప్లానెట్ గురించే మనం ఆలోచలేదు, ఎప్పుడైనా ఆలోచన పక్క ప్లానెట్ ఎందుకైనా ఉపయోగం మనకుందని, ఇంకా మొత్తం సృష్టి. కానీ వీళ్ళకి ఎబిలిటీ ఎంత ఉంది తయారవుతే, ఈ మొత్తము ఈ సూమర్లో ఉన్నటువంటి మొత్తం ఐ కాంట్ టెల్ యూ హౌ గ్రేట్ ఇట్ ఈజ్, మీరు తెయగలరు, ఎబిలిటీ ఉంది. అది ఇప్పుడున్న యూత్ పట్టుకోగలగాలి. సైంటిస్ట్ గ్రోత్ అవుతూ ఉంటే ఆ సైంటిస్ట్ ప్రకారం మీరే ఎదగాలి. ఎలక్ట్రిసిటీ ఈ మధ్య కాలమే మీకు తెలుసు కదా, ఎలక్ట్రిసిటీ ఎప్పుడుంది, ఈ మధ్యనుందా? ఈ మధ్యనే మన తాతలను అడిగితే వాళ్ళకి తెలియదు ఎలక్ట్రిసిటీ లైట్ అంటే ఏంటో. మరి ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చాయి, ఈ కంప్యూటర్స్ అవి రాపగానే మీ భాష ఎంతవరకు ఇప్పుడుంది? ప్రపంచంలో పృథ్వీ గ్రహం మీద ఎవడైనా కంప్యూటర్స్ ఉంటే కంప్యూటర్స్తో ఎవరినైనా కలుసుకోగలడు. మనం అన్ని ట్రికెట్ మన క్రికెట్ అవంతా ఆ చుట్టూ కూర్చున్న వాళ్ళకంటే ఎక్కువ బాగా తెలుసు మనకి. క్రికెట్ అంటే నాకు కొంచెం నచ్చిన గేమ్. మనం వెళ్ళి చూస్తాం, అక్కడ ఏ యాంగిల్లో చూస్తాం, ఎంత దూరం నుంచి చూస్తాం, అదే ఇంట్లో కూర్చుంటే అసలు బ్యాట్ ఆడుతున్న వాడికే మనకి తెలియదు, మనకి తెలుసు బాల్ ఎక్కడ పడుతుందో. మరి ఇంత అద్భుతమైనటువంటి నాలెడ్జ్ మీరు దేనికి వాడుతున్నారు? ఆ ప్రశ్న అర్థం చేసుకోండి. మొత్తం పృథ్వీ మీద ప్రతి మనిషితో ప్రతి స్పేస్ని మీరు కళ్ళారు చూడగలరు. తెలుసుకోవటమే కాదు, మీలో మీరు మాట్లాడుకుని గ్రో అవ్వాలి కదా. దేనికి వెళ్తుంది? వాడక్కడ కొట్టుకుంటున్నాడు, వాడిక్కడ కొట్టుకుంటున్నాడు, వాడు బాంబులు వేస్తున్నాడు, వీడి వాళ్ళు నీకు తెలుసయ్యా, కరెక్ట్. కానీ దానికా ఈ నాలెడ్జ్ అంతా ఉపయోగించింది? మొత్తం ప్రపంచం ఇప్పుడు మీ అరచేతుల్లో ఉంది, అందరికీ ఉందని ఫ్యాక్ట్ ఉన్నా కదా. ఎప్పటికైనా ఈ పాప వెనుక్కోలేదా విత్ దట్ షినో ద ఎంటైర్ వరల్డ్ షినో వరల్డ్ అంటే ఐ టాక్ అబౌట్ ప్లానెట్ ఎర్త్ లో ఉన్న హ్యూమన్స్ గురించి. మరి వీళ్ళు ఎలా కలవాలి, ఏ విధంగా ఉండాలి, ఆ విషయం గురించి ఒక విశేషమైనటువంటి సైంటిఫిక్ స్పిరిచువలిజం డెవలప్ అయింది. అంచేత ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి స్పిరిచువలిజం ఎప్పుడైతే మనుషులకు అర్థమవుతుందో, ఈ గీతలు, ఈ హిందువులు, ఈ ముస్లింస్, ఈ క్రిస్టియన్స్ దెబ్బాల్సిన అవసరమే లేదు, అందరూ ఒకటే కదా, ఇందుకు ఇలా కొట్టుకుని చస్తున్నారంతే, అంతే కదా. మీరు చేస్తున్న గొప్ప పని ఏంటి? ధర్మం అనుకుని చెప్పి ఏం చేస్తున్నాం మనం? కొట్టుకుంటున్నాం కదా. మీకు అర్థమవుతుందా మీకు అసలు ఎందుకయ్యా ఈ చెప్పుకోవటం? పాయింట్ అర్థమవుతుందా కిష్టగా? దానికి కావలసినటువంటి సైంటిఫిక్ స్పిరిచువలిజం డెవలప్ అయింది. అది మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడున్నటువంటి రిలిజియన్స్ అన్ని ఎక్కడుంటాయో తెలుసా? ఆ మ్యూజియం ఉందే, ఆ మ్యూజియంలో కూడా ఇలాంటి పిచ్చివాళ్ళు కూడా ఉన్నారా? మనం అంతా ఒకళ్ళమే. ఎందుకు? వాడెవడో పుట్టాడు కనుక, ఫలాని వాడెవడో పుట్టాడు కనుక ఏదో రిలిజియన్స్ గురించి మాట్లాడుకున్నా. వాళ్ళిద్దరూ ఏదో అనుకుని చెప్పారు, మంచిదే చెప్పారు, అందులో డౌట్ ఏం లేదు కదా. కనిపెట్టినటువంటి ఆ రిలిజియన్ని రిలిజియన్ గా మీకు చెప్తున్నటువంటి వాళ్ళు చెప్పిపోమని చెప్పారా, కలుసుకోమన్నారా? మీ ఆన్సర్ మీరు చెప్పాలి. బైబిల్ కానీ ఖురాన్ కానీ గీతా కానీ కలుసుకోమని చెప్పాడా చంపేసుకోమని చెప్పాడా? మీ జవాబు చెప్పండి. కలుసుకోమని చెప్పారు కదా. ఆ పేరుతో మీరెవరెళ్ళో కొట్టేసుకుంటూ ఉంటే మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి? పిచ్చివాళ్ళల్లాగా వీళ్ళందరినీ పిచ్చివాళ్ళు, వీళ్ళని దూరంగా పెట్టాలి. ఎవరిని కనిపెట్టిన వాళ్ళని కాదు, ఈ పిచ్చిని ప్రవహిస్తున్నటువంటి వాళ్ళు, ఆ పేరుతో చంపించుకుని చస్తున్నటువంటి వాళ్ళు. ఇస్ దిస్ క్లియర్ నౌ? మరి ఇప్పుడు ఏం చేయాలి? మనం ఎలా కలుపుతాం హిందువుల్ని, కూరన్ను వాళ్ళని, బైబిల్ వాళ్ళని, వీళ్ళందరినీ ఎలా కలపాలి? లైఫ్ అర్థం అవుతే, హౌ టు లివ్ అనేది మీకు తెలిస్తే గోల లేదు. ఏ రిలీజియస్ట్ అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాబు నీ హార్ట్ దెబ్బతింది అంటే సైంటిస్టులందరూ ఒకే రుయర్ ఒకేలాగా వాళ్ళని వాటిస్తున్నారా, లేకపోతే రిలీజియన్ మారింది కనుక వీడి హార్ట్ ఇంకోలాగుంది అంచేత మేము చేయలేమండి అంటున్నారా? మీకు అర్థమైంది కదా, మన బాడీ అంతా కూడా ఒకటే. మరి శరీరం అంతా ఒకేలాగా అయినప్పుడు దాని నుంచి బయట వచ్చేటటువంటి మనిషి ఒకేలాగా ఉండాలా ఉండక్కర్లేదా? లాజిక్ అర్థం చేసుకున్నారా? ఎక్కడో మనస్సు దెబ్బతింది, దాన్ని కరెక్ట్ చేయటానికి చెప్తున్నటువంటి విషయము ఇదే మొత్తది కాదు. ఇలాంటి పృథ్వీల్లో మనుషులు వస్తూనే ఉన్నారు, రాక్షసులు దేవతలు ఉంటూనే ఉండారు, చస్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా పృథ్వీలు దేవతి కంటే దేవతల కంటే గొప్పవాళ్ళు అని ఇప్పటికీ అర్థం చేసుకోలేదు. మీకు ఇప్పటికే ఆ పాయింట్ అర్థం అవటం లే. గాలి దేవత కంటే మీరు గొప్పవాళ్ళు. ఎందుకంటే గాలి లాజ్ మీకు తెలిస్తే దాన్ని కంట్రోల్ చేసేస్తారు, చేస్తున్నాను కదా అప్పుడే. ఇంకా పూర్తిగా కంట్రోల్ చేయలేకపోతే ఎందుకంటే మీ బ్రెయిన్ చేసేటటువంటి లాజ్ పృథ్వీ మీద ఎక్కడో పట్టుకున్నారు తప్ప వెళ్ళలే. వెళ్ళలేరా? సైంటిస్టులుగా పవర్ లేదా? చూడగలరు. అలాంటి వ్యక్తులు కావాలి. మరి అలాంటి వ్యక్తులు పుడితే ఏమవుతుంది మీరు ఊహించుకోండి. ఇలాంటి వ్యక్తులు కొట్టుకుని చచ్చేవాళ్ళు వ్యక్తి ఉంటే ఈ ప్లానెట్ ఆ ప్లానెట్ దెబ్బలాడుసుకుని చస్తారు, అంచేత వేస్ట్. కానీ కలిసి మనుషులు ఎలా జిందాలి, దేవతలు ఎలా కోలుకుంటున్నారు అని కనుక మనం నేర్చుకుంటే ఇప్పుడున్నటువంటి ప్లానెట్స్ అన్నిట్లో కూడా మనిషి ఉంటాడు. అది కావాలి లక్ష్యం. అది ఎప్పటి నుంచో సైంటిస్టులు అర్థం చేయనటువంటి దాన్నే మన గురువులు చెప్తూనే ఉన్నారు. ఇప్పటి నుంచి కాదు, కానీ ఆ గురువులు మాట అవడం వింటున్నాడు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. క్రైస్ట్ వచ్చాడు, గొప్పవాడే. కానీ క్రైస్ట్ లాగా మళ్ళా ఒక గొప్పవాడు వచ్చాడా? కెన్ యూ టెల్ మీ? లేడు కదా. వీ డోంట్ హ్యావ్ అనదర్ క్రైస్ట్. క్రైస్ట్ నిజంగా ఏం కొరుకుని ఉండేవాడు గురువు అయితే? మీరందరూ కూడా క్రైస్టులు అయిపోవాలని ఆ పాయింట్ అర్థమవుతుంది. అంతవరకే కాదు, మన గురువుల్లో శంకరాచార్యులు వారు, శంకరాచార్యులు వారా ఉంది కదా, ఏంటంట వాళ్ళని, ఆ శంకరాచార్యులు వారు ఏ స్థితిలో జీవించి చూపించారు తెలుసుకోదే. శంకరాచార్యులు వారు 32 ఏళ్లలో ఎలా చచ్చాడు, శరీరం చచ్చిపోయి ఉన్నా పైల్స్ అవి ఉండేవి ఆయనకి, ఆ మంటలు నెత్తురు కూరుస్తూ ఉండేది ప్రతిరోజు బికాస్ ఆఫ్ ద పైల్స్. ఆ కాలంలో మొత్తం ఇండియాని ఆ కాలంలో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎప్పుడైనా అయితే వెళ్ళిపోతాడు, అప్పుడు ఎలా వెళ్తాడు? నడుస్తూ వెళ్లాల్సిందే. పైల్స్ మంట. మరి వాడేమేమి ఏం చెప్పాడు ఈ శంకరాచార్యులు వారు? ఏం చెప్తున్నారు తప్ప అర్థమవుతుందా? శంకరాచార్యులు ఇప్పుడు డాల్టన్ యాటమిక్ థియరీ గురించి చెప్పేశాక మళ్ళీ ఇంకో కొల్ యాటమ్ థియరీ డాల్టన్ కాదండి నా పేరుతో చెప్తానని చెప్తావా ఎప్పుడైనా? సైన్స్ పాయింట్ అర్థమైందా? లాజిక్ డాల్టన్స్ అటామిక్ థియరీ వచ్చేశాక ఎప్పుడో చెప్పాడు, చెప్పాక ఇంకా డాల్టన్స్ థియరీ గురించి మాట్లాడదలుచుకుంటే ఎవరి మాట చెప్తున్నావు? డాల్టన్. కానీ డాల్టన్ మనిషి మీకు తెలియదు, ఫోటో ఎప్పుడైనా చూసినట్టు గుర్తుందా? నేను ఎప్పుడూ చూడలే. మీకు అసలు తెలుసా ఎక్కడ పుట్టాడో వాడు? తెలీదు. కానీ డాల్టన్స్ లా తెలియనటువంటి ఒక్క సైంటిస్ట్ని మీరు చెప్పగలరా? చెప్పండి. మీరు సైన్స్ తెలియని వాళ్ళు ఒక్క మాట చెప్పగలరా డాల్టన్స్ థియరీ మాకు తెలియదని? డాల్టన్ ముఖ్యమా? డాల్టన్స్ లా ముఖ్యమా? కానీ స్పిరిచువలిజంలో ఏం జరుగుతుంది? ఒక గురువు ఉంటాడు, వాడు గొప్పవాడే, ఎందులో డౌట్ ఏంటి? క్రైస్టియన్ ఎవడంటాడు? మంచి వ్యక్తిని ఎవడు అనగలడు? తర్వాత ఉన్న క్రిస్టియన్స్ అర్థమవుతుందో చెప్పండి. ఖురాన్ చాలా గొప్పది, మొహమ్మద్ కనిపెట్టాడు. ఇంకా వీళ్ళిద్దరు కొట్టుకుని చూస్తున్నారు. అసలు క్రైస్ట్ మహమ్మద్ ఉంటే ఏం చెప్పు ఉండేవాడు? ఏమయ్యా కొట్టుకోండి చెప్తారా, ప్రేమతో కలవండి అని చెప్తాడా? పాయింట్ అర్థమైందా? తప్పు ఇందువల్ల జరిగింది, సైన్స్లో ఒక లా తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఆ లాని మీరు వాయించారు, మళ్ళా కనిపెడతాం కొత్తగా అండి అనరు. ఆ లా ఎవడైనా నేర్చుకుంటూ ఉంటారు. కానీ గురువు దగ్గరికి వచ్చేసరికల్లా పెద్ద గొలవ, ఈ గురువ ఆ గురువ, ఈ గురువ ఆ గురువ. అరే వాళ్ళు చెప్పింది నేర్చుకోండి అయ్యా బాబు. నేను కొంచెం బాగా చెప్పిన విషయం అర్థమైనా? క్రైస్టియన్ అవ్వండి అయ్యా, మీరెందుకు పోప్స్ అవి అయిపోయి కొట్టుకుని చేస్తారు? నువ్వు క్రైస్టియన్ తెలుసుకున్నావు కదా ఎలా జీవించాలో, అలా జీవించు. ఒక సైంటిస్ట్ దగ్గర తెచ్చుకున్నాక వాడి భాష కూడా చాలా మందికి తెలియదు. వాళ్ళ సైంటిస్ట్ ఇంకో వాడేదో భాషతో కనిపెడతాడు అలా. వాడికి ఇంగ్లీష్ అది రాదు కదా. కానీ ఇప్పుడు అందరం ఏం చేస్తున్నాం? ఆ లాజ్ అన్నిటినీ ఒక భాషలో తెచ్చుకుని లాని ఉపయోగించుకుంటున్నాం. మళ్ళీ కొత్త సైంటిస్ట్ కొత్త ఫార్ములా కనిపెట్టాలి తప్ప, ఇప్పుడున్నటువంటి లా కొత్త సైంటిస్ట్ ఇంతవరకు మళ్ళీ కొత్తది కనిపెట్టాడా? అర్థమైంద పాయింట్? ఆ సైంటిస్ట్ స్పిరిచువలిజంలో తీసుకొస్తున్నాం. వద్దు, ఒక స్పిరిచువల్ మాకు చెప్పేశాడు క్రైస్ట్, వాడేం చెప్పాడో వచ్చేద్దాం. వీళ్ళందరూ ఎందుకు అయ్యా కొట్టుకు చేస్తున్నారు? ఇక్కడ రాసి ఉన్న తెలుస్తోంది కదా స్పష్టంగా, మళ్ళా ఇంకోళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు? జరిగిందా ప్రత్యుత్తులు ఏం జరిగిందో? క్రైస్ట్ చెప్పినట్టు చెప్పుకోవటంలే. వాళ్ళెవరు ఉంటారు కదా 200 కిందట బిషప్స్ ఎవరు, వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుని వాళ్ళు కొట్టుకుంటున్నారు. క్రైస్ట్ నిజంగా ఈ కాలంలో వచ్చి ఉంటే వాడు కన్ఫ్యూజ్ అయిపోతారు, అసలు ఎక్కడ ఉండాలి నేనది? అది క్లియర్గా అర్థమవుతుందా నా భాష? క్రిస్టియానిటీ నేను తప్పు చెప్పటం లే, క్రైస్ట్ కరెక్ట్, కానీ మనం తప్పు చేస్తున్నాం. కానీ అదే మాట హిందువులకి ఇంకా పెద్ద ప్రమాదం ఉంది. శివుడు పూజించేవాడు, విష్ణువుని పూజించి చచ్చామన్నమాట. ఎంత కొట్టుకుని చచ్చారో వాళ్ళు ఉన్నా కదా, ఆ మూర్ఖత్వం అర్థమైందా? విష్ణువు తన పని ఏం చెప్తున్నాడు? దేశానికి పాలన ఎలా జరగాలో చెప్తున్నాడు. శివుడు ఏం చెప్తున్నాడు? ఎప్పుడో చివకైపోయి చెత్త అంతా అయిపోతే ప్రళయంలాగా తీసుకొచ్చి దాన్ని పోర్చేసేయి అని. ఏ వీళ్ళిద్దరు కొట్టుకుంటే ఎవడి పని వాడిది? అర్థమైందా? ఆ దాన్ని తీసుకోవటానికి ఒక కొత్త స్పిరిచువల్ సైంటిస్ట్ డెవలప్ అయింది. అది చెప్పటానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. బేసిక్ ఎప్పుడు ఒకటే. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ఎంతమంది ఉన్నారు? 7 సప్త ఋషులే ఉంటారు. అది అర్థమవుతుంది మీకు? ఇది అర్థమవుతున్నారు మీరు? దాని ప్రకారం భౌతిక జగత్తులో ఏం జరుగుతుందో చేయగలుగుతున్నారు కదా మ్యాజిక్స్ అన్ని. ఈ పీరియాడిక్ టేబుల్ తెలిసేకే కదా మీకు అర్థమవుతుంది గొప్ప అంతా కూడా. కానీ మనుషులు ఇక్కడ ఎలాగైతే 7 పీరియడ్స్ ఉన్నాయో, 7 ఋషులు ఉన్నాయి అంటే అర్థం అవటం లేదు మనకి. కానీ అలాంటి మనుషులు ఉన్నారు పృథ్వీలో, ఇప్పటికీ జీవించి ఉన్నారు. చూడండి వాళ్ళని, సప్త ఋషులు. మీరు నేర్చుకోవాల్సిన విషయం, సైంటిస్ట్ ఎంతో నేర్చుకోండి. ఈ 7, ఒక్క నిమిషం, ఈ 7 అర్థమే కదా. మీరు వెలుచుకున్న ఇంకో గ్రూప్ లేదు. చేత మొత్తం ఎంతమంది ఎలిమెంట్స్ ఎక్కడ కనిపించినా ఎంతమంది ఉన్నారు? సెవెన్. కానీ వీళ్ళు విశాలం చేయించగలిగితే ఎంతవుతారు? 18కి వెళ్తాం. మీకు ఈ లెక్క తెలుసు కదా సైన్స్లో, అప్పుడే మీరు లెక్క పెట్టచ్చు కొత్త వాళ్ళు. ఈ 7 అర్థమైపోయిందా మీకు నేను చెప్తుంది? ఇక్కడ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఈ పదార్థానికి మనుష్యులు ఎలాగవుతే ఎలిమెంట్స్ ఉన్నారు, లైఫ్కి 7 సప్తఋషులు ఉన్నారు. మీకు రెండింటికి తేడా అర్థమైంది కదా, మ్యాటర్ అండ్ లైఫ్కి తేడా అర్థమైంది కదా. చేత లైఫ్ కూడా ఈ యాటమ్స్ లాగే, కానీ వాటి పీరియాడిక్ టేబుల్ కూడా ఇలాగే ఉంటుంది. సృష్టి అంతా ఒకటే. ఇంచేత ఈ సప్తఋషులు ఉంటున్నారు, కానీ ఇలా పక్కకి వెళ్ళి చేసుకుంటే మీకు చూసుకుని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 13, 14, 15, 16, 17, 18. దాని తర్వాత ఏదైనా ఉందా? లేదు. భగవత్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది గురించి చెప్తున్నావు? 18. ఈ మెట్లెక్కి వెళ్తారే, ఎన్ని పెట్లు ఉన్నాయి? ఎందుకు అలా ఉంది? పీరియడిక్ టేబుల్ గ్రూప్స్ ఇవంతా గ్రూప్స్. పీరియడ్స్ ఎలా ఉన్నాయో, సప్తఋషులు ఉన్నాయి. ఆ సప్తఋషులు ఏం చెప్పదలుచుకున్నా ఇలా వెళ్తే, మనం హారిజంటల్ గా వెళ్తే 18. మనుషుల గురించి మాట్లాడుతున్నాం, తేడా చిన్న చేంజ్ అక్కడుంది. మనం ఈ యాటమ్స్ గురించి మాట్లాడటం లే, లైఫ్ యొక్క యాటమ్ గురించి మాట్లాడుతున్నాం. లైఫ్ యొక్క యాటమ్ ఎక్కడుంది? మన హృదయంలో ఉంది. మీకు అర్థమవుతుంది కదా, నేను బతుకున్నాను అంటే ఇక్కడ చూడం. ఐఎమ్ రామకృష్ణ అని నేను ఎప్పుడూ చెప్పలేదయ్యా బాబు, నేను రామకృష్ణ అని చూపిస్తా. మీరు ఎప్పుడైనా చెప్తారా నీ పేరు ఏదో చెప్పి ఇక్కడ? అది తెలుసు కదా మీకు అందరికీ. ఎక్కడ చూస్తున్నారు మీరు? హృదయంలో ఉంది. కానీ హృదయం యొక్క ఫిజికల్ బాడీని చూస్తున్నావు నువ్వు, కరెక్టే. కానీ ఈ హృదయము, ఈ నెత్తురు, ఈ ఎముకలు ఇవంతా కలిస్తే ఎవడున్నాడు? నువ్వు ఒక్కడవే కాదా? ఎవరిని వాళ్ళందరినీ కలిపి మేము నేనంద అందరం అని ప్లూరల్ ఎప్పుడైనా చెప్పారా నేనికి? కెన్ యూ సే ఇట్? ఎవడు నేను? వాడే ఒకడే. హీజ్ హిజ్ యాటమ్, లైఫ్లో ఉన్న యాటమ్, నాట్ ఇన్ మ్యాటర్. అది ఎప్పుడైతే అర్థమవుతుందో సప్తఋషులు ఈ హారిజాంటల్ లైఫ్లో తెలియాలి, నాట్ ఇన్ ఎలిమెంట్, ఇన్ లైఫ్. లైఫ్ నేను నేనే, ఇట్ ఈజ్ యువర్ ఓన్ యాటమ్ కాదా? నువ్వు ఎన్నో పేర్లు చెప్పుకుంటూ ఉంటాయా, నేను ఫలానా వాడి ఫ్రెండ్ని, ఆవిడ కొత్త ఫ్రెండ్ వస్తాడు, సరే నచ్చని వాళ్ళు ఎవరో ఉంటారు, ఇవేవో చెప్పుకుంటూ ఉంటాం మీరు. కానీ ఇదంతా దేనివల్ల తిరుగుతోంది? నువ్వుంటే. ఎప్పుడు నేనవుతుంది, నేతు నవ్వుతే ఎవడైనా ఉన్నాడా? యాటమ్ లేదనుకో మీ దగ్గర, నథింగ్ ఈజ్ దేర్. ఆ సైంటిస్ట్ ఇప్పుడు చూడండి ఋషుల్ని, ధ్రువ నక్షత్రాన్ని అర్థం చేసుకోండి. ఇది పృథ్వీలో మన జీవితం గురించి లైఫ్లో ఏదైనా నేర్చుకోవాలి అంటే మీరేం చేస్తారు? చాలా నేను అడిగిన ప్రశ్న జాగ్రత్తగా అర్థం చేసుకోండి, సైంటిఫిక్గా అడుగుతున్నా. నేను జీవితంలో ఏదో చేద్దామని అనుకుంటావు, అది తెలియాలంటే మీకేం తెలియాలి? దిశ తెలియాలి. నువ్వు ఏ దిశలో వెళ్లాలో తెలియాలి కదా, అవునా కాదా? అందులో డౌట్ ఏమైనా ఉందా? నాకు ఏదో దిశ తెలియాలి అని మీకు తెలియకుండా ఏవైనా పొందది తెచ్చమైన విషయం తెలుసుకోగలరా? ఇస్ దిస్ క్లియర్? ఇక్కడ మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నామంటే, ఇది ఫిజికల్ భౌతికమైనటువంటి డిసిషన్. ఇది ఫిజికల్, కానీ మనం ఏ లెవెల్ గురించి మాట్లాడుతున్నాం? లైఫ్ గురించి మాట్లాడుతున్నాం. కానీ లైఫ్లో కూడా దిశలు ఉన్నాయి కదా, అందులో డౌట్ ఏమైనా ఉన్నాయా? మీరు ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడుకున్నా ఏదైనా ఒకటి మీరు నేర్చుకోవాలి అంటే నాలెడ్జ్ కావాల్సిందే కదా. మీరు ఏదో దిశలో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారనుకోండి, ఫస్ట్ కండిషన్ ఏంటి? సబ్జెక్ట్ తెలియాలి కదా. ఆ దిశని లైఫ్లో ఈస్ట్ అంటాం. ఈస్ట్ మెటీరియల్, నేను దీని గురించి మాట్లాడతాను. ఇది ఫిజికల్, ఫిజికల్లో నువ్వు ఈస్ట్ లేకుండా ఉంటే దాని ప్రకారం ఫిజికల్లో చెప్తావు. కాన్ అబౌట్ యూ, ఐ, నేను ఏదైనా నేర్చుకోవాలి అంటే ఈస్టిజం తెలియాలి కదా. ఆ ఈస్ట్ ఈస్ట్ కాదు, నీ యొక్క ఈస్ట్. తేడా అర్థమైందా? చెప్పిన పాయింట్స్ అర్థమవుతున్నా ఏం చెప్తున్నాను? ప్రతి మనిషికి వాడి ఈస్ట్ ఉంటుంది, అది అర్థం చేసుకోండి. ఈ పాయింట్ అర్థమైపోయింది కదా. ఈ ఈస్ట్ ఓకే, మెటీరియల్లో అంతా ఒకేలాగా ఉంటుంది, కానీ మనిషి వచ్చేసరికి అమెరికాలోకి వెళ్ళాలి అంటే మీ ఈస్ట్ వేరు. ఇటు నుంచి అమెరికాకి వెళ్తున్నారంటే మీరు ఎటు వెళ్తున్నారు? ఇక్కడి నుంచి వెస్ట్కి వెళ్తున్నారు ఫిజికల్గా, అవునా కదా? ఇండియా నుంచి ఫిజికల్గా మీరు ఈస్ట్కి వెళ్ళలేరు. ఎక్కడికి వెళ్తారు? కానీ అక్కడికి వెళ్తున్న దేనికి? చదువుకోవటానికి, ఓ యూనివర్సిటీలో చదువుకోవటానికి. అంటే అక్కడ స్పిరిచువల్గా ఏ దిశలోకి వెళ్తున్నారు? ఈస్ట్లోకి వెళ్తున్నారు. ఆ తేడా అర్థం పట్టుకోవాలి మీరు. అక్కడది దీనికి వెలుసుకోకపోతే అట్ట పాయింట్ అర్థమైందా? అంచేత ఈస్ట్ అనేది ఏమిటి అంటే మీరు ఏది నేర్చుకోదలుచుకున్నారు. వెళ్ళాలి అంటే మీరు ఎటు వెళ్ళాలి? ఈస్ట్ వైపు వెళ్ళాలి కదా. అంచేత మనం ఎటైనా ఈస్ట్ వైపు వెళ్ళాలి అంటే వెర్చు నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తావా, మొహం అటు పెట్టి వెళ్తావా? అంచేత మన ఈస్ట్ ఏంటి? మన ఫ్రంట్. నీ ఈస్ట్ నీది, నీ ఈస్ట్ నీది. పాయింట్ అర్థమైందా? ఆ క్లారిటీ అర్థమైపోతే వస్తున్నటువంటి స్పిరిచువలిజం చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఆ ఈస్ట్ ఏం చెప్తోంది? సూర్యుడి నుంచి వస్తుంది, ఏదో వస్తుంది, లైట్ వస్తుంది. కానీ మీరు నాలెడ్జ్ వైపు వెళ్ళాలి అంటే ఏ దిశ పెడతారు? వాడెవడో కనిపించాడు, వాడి దగ్గర తప్పుకోవాలి అంటే ఈస్ట్ వైపు తిరుగుతారా, వెస్ట్ వైపు తిరుగుతారా? నీ వెస్ట్ ఎక్కడుంది? యువర్ ఈస్ట్, యువర్ వెస్ట్. అది మీదే, యు ఆర్ మూవింగ్ విత్ ఇట్. నువ్వు ముందుకు వెళ్తే నువ్వు ఈస్ట్ వైపు ఉన్నావు, నువ్వు వెనక్కి వెళ్తూ ఉంటే, వెనక్కి అంటే ఇలా వెనక్కి కూడా తెలుసు అంటే ఈస్ట్ అవుతుందా వెస్ట్ వైపు వెళ్తున్నావు. వెనక్కి తిరిగే వెళ్ళక్కర్లేదు కదా. కానీ ఎదురువైపు చూస్తూ ఈస్ట్ వైపు నువ్వు అడుగులు వెనక్కి వేస్తే ఎటు ఉన్నట్టు? వెస్టే. అంచేత నువ్వు ఈస్ట్ వెస్ట్ అన్నది నీది, నీ దిశ అది. ఎవరి దిశ వాళ్ళది. మీకు ఎంత శక్తి ఇచ్చిందో సృష్టి మీకు అర్థమవటం లేదు. మొత్తం సృష్టి మనం చూస్తున్నదంతా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్తోనే నడుస్తుంది కదా. పోల్ మీద ఫిజికల్గా చెప్తున్నా. మనకి ఎక్కడైనా మనకు నార్త్ తెలియకపోతే ఈ సముద్రంలో వెళ్ళేటటువంటి వాళ్ళు దేన్ని పట్టుకుంటారు? నార్త్ పట్టుకుంటారు కదా. ఎందుకు? నౌద్దగర్ ఎవరున్నాడు? పూల్ ఉన్నాడు. ఆ పూల్ ఏదైతే ఇక్కడ కనిపిస్తోందో, మరి మీకు ఈస్ట్ వెస్ట్ నార్త్ అంటే హెడ్ వైపు, కింద వైపు అంటే సౌత్, ఈ డిస్ట్రక్షన్ అర్థమైపోయింది కదా. కన్ఫ్యూజ్ ఏమని లేదు కదా, అందరికీ అర్థమైందా? మళ్ళీ చెప్పమంటారా? యువర్ ఫేస్ ఈజ్ యువర్ ఈస్ట్ దిశ. మీ శరీరాన్ని ఆ దిశలోకి వెళ్తున్నారు మీరు. నువ్వు మొహం పెట్టుకుని ఎటు వెళ్తున్నావో దట్ ఈజ్ యువర్ ఈస్ట్. పృథ్వీలో ఎలా ఉందో అది వేరే విషయం. ఇస్ ఇట్ క్లియర్ నౌ? అంటే మొత్తం పృథ్వీ ఎలా అవుతే ఉన్నదో, ఈ మొత్తం శక్తి నీలో ఉందా లేదా? ఈ దిశలో మీ ఇష్టలో ఉంది. ఈస్ట్ మీ శరీరం చెప్తోంది, ఈ ఇష్ట చెప్పటంలే. నువ్వు ఎక్కడ తెలుసుకుంటే అది నీకు ఈస్ట్. వెస్ట్ కాదండి, పైకి వెళ్తారు. ప్రస్తుతం మనం వెళ్ళటం లేదు, రేపు వెళ్ళగలరు మీరు. మీరు చూస్తారు అది కూడా, ఇదే శరీరంతో పైకి దించి వెళ్ళగలరు మీరు. ఇంతింత గందరగోళం అక్కర్లేదు. ఐ నో వీళ్ళెవరు, మన వీళ్ళెవరు వాళ్ళు సుమీది వాళ్ళు పైకి లేపేవాళ్ళు, మహర్షి యోగి వాళ్ళు చూశారా పొలం మీద కూర్చొని పైకి లేవగలరు? అది చూశారా చూడలేదా ఎప్పుడు మీరు? అదే నాలుగు అడుగులు వెళ్ళగలిగితే ఎంతసేపు అయినా వెళ్ళగలడు ఎత్తకి. ఆ పాయింట్ అర్థమైందా లాజిక్? మొట్టమొదట ఏరోప్లేన్ ఒక్క నిమిషమే ఎదిగింది భూమి మీద. అది తెలుసా మీకు? ఆ డబుల్ రైట్స్, రైట్స్ బ్రదర్స్ ఉన్నారు కదా, ఎంతసేపు ఉన్నారు పృథ్వీ మీద వాళ్ళు? ఒక్క నిమిషం పడ్డారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఈ మహేష్ వాళ్ళు నాలుగు అడుగులు ఎత్తొచ్చు, కానీ తర్వాత ఎంత వెళ్ళొచ్చు? ఒక నిమిషం పడిపోయిన ఏరోప్లేనే ఇప్పుడు అంతంత వెళ్తూ ఉంటే వీళ్ళు వెళ్ళలేరు అని నేర్చుకుంటే అలా పైకి వెళ్తే ఏ దిశలో వెళ్తున్నాడు వాడు? నార్త్కి వెళ్తున్నాడు. తను ఉన్న చోటు నుంచి కిందకి వెళ్తాడు. తనకి ఎక్కడుంటే అక్కడ, మళ్ళీ అదికి తల్లా గుర్తుంచుకోండి, పాతాళం అంటే ఎక్కడో కాదు, నువ్వు ఎక్కడున్నో అది పైన, నువ్వెక్కడుంటే అక్కడ, నువ్వు నీ మొహం వైపు పెట్టి చూస్తే అది నీ యొక్క ఈస్ట్, వెనకాతల ఉన్నది వెస్ట్, దక్కాల కింద ఉన్నది నీది. అంటే ఈ మొత్తం సృష్టిలో ఏం జరుగుతోందో ఒక యాటమ్ గా నువ్వు ఉన్నావని అర్థమైందా లేదా? మీ ఇష్ట మీది, అది వేరే విషయం, అవునా కదా? అంటే మొత్తం పృథ్వీ కాదు, మొత్తం ఈ దిశలు అన్నీ కూడా మీలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? నీ హార్ట్లో ఉన్నాయి. ధ్రువం, ధ్రువం అనే మాట మీకు డబుల్ మీనింగ్ కూడా ఉంది తెలుసు. ధ్రువం అంటే యాక్సిలా ఏమంటారు దాన్ని, చక్రం తిరుగుతూ ఉంటుంది, కానీ ఇది తిరగదు, ఇది కదిలిపోతే ఎట్ట? నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? దాట్ ఈజ్ ద హార్ట్. ఆ ధ్రువు ఫిజికల్ గా మన పృథ్వీ గ్రహం మీదే ఎప్పుడో ఎన్ని కోట్ల కిందన ఈ ధ్రువ కనిపెట్టాడు. అక్కడ పెట్టి నేర్చుకుంటున్నాడయ్యా, మీరందరూ నన్ను చూసుకోండి అని. వాళ్ళందరూ పృథ్వీలే కదా, ధ్రువీ మన ముంద పుట్టిన వాడే కదా. ఆ డౌట్ అనుమంగా ఉందా మీకు? నేను చెప్పింది అర్థమైంది కదా మీకు? ఆ ధ్రువి ఈ మొత్తం సృష్టికి సెంటర్లో ఉన్నాడు. ఒక ధ్రువి అలా ఉండగలిగితే మరి రెండో ధ్రువి ఉండగలడా ఉండలేడా? ఆ లాజిక్ అర్థమైంది కదా? అది మీరే అవ్వాలి కదా. ఫిజికల్ శరీరంలో, భౌతిక శరీరంలో ఉన్నవాడే కదా ఈ పాయింట్స్ పట్టుకోగలడు. నీ సెంటర్, నీ నార్త్, నీ ఈస్ట్, నీ వెస్ట్, నీ సౌత్ నీదే. అప్పుడు మీ లైఫ్ ఎంత విశాలంగా వెళ్ళగలుగుతుందో అర్థం చేసుకోండి.